சுமுகீம் ஸ்ரீ சக்ர சம்வாசினீம் ஸ்ரீமத்வாக்பவ கூட பீஜ நிலயாம் ஐங்காரம் மூலாத்மிகாம் சௌகாராமல மத்திய கூட்டலசிதாம் ீங்காரவாச்சியாம் பராம் சேவேகம் லலிதாம் விபூதி கலிதாம் கிளீம் கீலகம் மாதரம் ஸ்ரீமத் சர்வதராட்சுதா பிரியசுதம் சேவே ஜகத்வியாபினம் ஆர்த்தத்ரான பராயணம் சுபகரம் ஸ்வானந்த சந்தாயகம் விக்னக்னம் ஸ்வவசீக்ருதேந்த்ரியஜயம் வித்யாவசோதாயகம் கம் 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 கணநாயகம் கஜமுகம் சித்திப்ரதம் புத்திதம் நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத் ஸ்ரீ மாத்ருருப்யாம் சபாயே ச நம: ఈ కలియుగాప్తిలో మానవుడు జన్మించాడు అంటేనే పూర్వజన్మ దుష్కృతం పాలు ఎక్కువగా ఉండబట్టే ఈ యుగంలో జన్మిస్తారట. ఎందుకని అంటే మనకి సహజంగా లోకంలో ఎంతో మంది చెప్పినటువంటి ఒక ఋగ్వేద శ్లోకం అవుతుంది, జంతువునాం నరజన్మ దుర్లభం అని. ఇక్కడ జంతు శబ్దానికి ప్రాణి అని అర్థం. అంతేకాని ఏదో నాలుగు కాళ్ళతో నడిచేటటువంటి గేదెయో లేడో ఇంకో మేకో అని మాత్రం అర్థం కాదు. పశు జంతు శబ్దాలు రెండింటికి ప్రాణం కలిగినటువంటివి అని అర్థం. ప్రాణం కలిగినటువంటివి అంటే మనందరం ప్రాణం కలిగిన వాళ్ళు, చెట్లు ప్రాణం కలిగినవి. ఈ విధంగా ప్రాణులలో మనుష్య జన్మ ఉత్తమమైనది అని అర్థం అన్నమాట. ఈ సంస్కృత సంప్రదాయాన్ని ఇంగ్లీషు భాష కూడా తీసుకుని మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటుంది. ఇక్కడ కూడా మనిషి సంఘజీవి అని అర్థం. అంతేగాని సోషల్ యానిమల్ అంటే సాంఘిక జంతువు అని కాదనమాట, అంటే నాలుగు కాళ్ళ జీవి అని మాత్రం కాదు. ఇటువంటి ప్రాణి జన్మ రావాలి అంటే కృతయుగంలో అయితే అసలు దాదాపుగా ఎవడిలోనూ దోషం అనేది ఉండదు. ఎక్కడో ఒకటి అర చోట ఏకో దోష అస్తి, ఒక్కొక్క దోషం మాత్రం ఉంటుందిట. ఈ ఒకటి అర దోషం ఉన్నప్పుడు ఏకో ఉన్న దోషో ఓకుండా సన్ నిపాత, ఒక దోషం దోషం కింద లెక్కేసేవారు కాదు. ఆ రోజుల్లో నియమం ఏంటంటే ఏకో న దోష ఏకపుత్ర అనపత్య, ఒక్క తప్పు చేస్తే అది తప్పు కింద లెక్క కాదు. అలా రోజు తప్పులు చేసి నేను తప్పులు చేయలేదు అనుకుంటే దోషం తప్ప. అలాగే ఒక్క పుత్రుడు ఉన్నటువంటి వాడు అసలు పిల్లలు లేనివాడితో సమానం అనేవారు. ఇప్పుడు వంద ఆరు అనే సామెత వచ్చింది కనుక ఒకడు లేకపోతే అసలు లేరు వద్దు అనేటటువంటి నియమం వచ్చింది కనుక ఆ సూత్రాన్ని ఇప్పుడు కొట్టేశాం పక్క తీసేయి. ఈ యుగానికి అది వర్తించకుండా మానవులం మన నిర్ణయం చేసుకుంటాం. దానికి కారణం తనకి తన పొట్ట పోషించుకోవడమే కష్టమైపోతుంది, పిల్లల్ని పోషిస్తాడు వీడు, ఒక ఆయన మంచి హాస్య ఉక్తిని వేశాడు ఈ మధ్యని. ట్రంకు పెట్టారు, రెండు నెత్తి మీద పెట్టుకుని భార్యాభర్తలు రైల్వే స్టేషన్ దగ్గర వెళుతూ ఉంటే రైల్వే సెక్యూరిటీ గార్డులకు అనుమానం వచ్చి ఆ ట్రంక్ పెట్టిలో ఏమున్నాయి అన్నారట. బాబు ఇందులో వేరే ఏమీ లేవు, టికెట్లు కొనడానికి డబ్బులు కట్టలున్నాయి అన్నారట. అంటే రైలు టికెట్ కొనడానికి రెండు ట్రంక్ పెట్టులు డబ్బు ఉంటే తప్ప సరిపోవడం లేదు. అలా అయిపోతుంది, డబ్బు కట్టలు పెరుగుతున్నాయి, దానికి విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజా పోషణం కష్టం కనుక అసలు సంతానం అనేది అక్కర్లేదు అనేటటువంటి ఒక స్థితిలోకి మనం మానవులు వెళ్ళిపోతున్నాం. కానీ ఆ రోజుల్లో ఏకపుత్ర అనపత్య అన్నారు. ఈ విధంగా ఒక్క దోషం కంటే ఎక్కువ ఉండని వాళ్ళు కృతజ్ఞతలో ఉన్నారు. మానవుని జీవితంలో ఆయుర్ ప్రమాణం ఎంత ఉంటే అందులో మూడొంతులు కాలాన్ని పుణ్యానికి, ఒక్క వంతు కాలం మాత్రం పాపానికి వెచ్చించేటటువంటి వాళ్ళు త్రేతాయుగంలో ఉండేవారు. తన ఆయుర్దాయంలో రెండు వంతులు దైవ కార్యక్రమానికి, రెండు వంతులేమో ఈ కలిగాడికి అప్పగించేటటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళనేమన్నారు, ద్వాపరయుగవాసులు అన్నారు. ఈ కలికాలంలోకి వచ్చేసరికి మొదటి పాదంలో ఉన్నాం గనక మన జీవితంలో మూడు వంతుల కాలాన్నేమో పాపాలు చేయడానికి, ఒక్క వంతు మాత్రం దైవ కార్యానికి వినియోగిస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ కాదు. మరికొంతమంది జీవితం అంతా ఇక దుష్కార్యక్రమాలకే వినియోగపడుతుంది. కాబట్టి అసలు ఈ కాలంలో పుట్టడానికి గొప్ప సర్టిఫికెట్ ఏమిటి అంటే, ఎత్ర దోషో అస్తి, ఎక్కడైతే దోషము ఉన్నదో తత్ర కలిహీరేవ అస్తి, అక్కడే కలిపురుషుడు ఉంటాడు, వాళ్ళే ఈ కలికాలంలో జన్మిస్తారు. కాబట్టి కలికాలంలో జన్మించాలి అంటే వాడు తప్పనిసరిగా పూర్వజన్మలు అనేకమైనటువంటి దుష్కృతాలు చేసి 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 ఉండాలి. ఈ దుష్కృతాలు బాపుకోవడానికి తగినటువంటి మార్గం కూడా చాలా కష్టంట. బాగా ఎర్రని మరకలు, తాంబూలం మరకలు బట్ట మీద పెడితే దాన్ని తొలగించుకోవడం ఎంత కష్టమో, ఈ కలి యొక్క దోషాన్ని నివారణ చేసుకోవడం కూడా అంత కష్టమైనటువంటిది. కాబట్టి ఇలా జీవించేటటువంటి జనులకు వారి వారి పూర్వజన్మ కర్మలను అనుసరించి ఈ రకాలైనటువంటి పనులలో ప్రవేశించడం ఒక ఇష్టం కలుగుతుంది. అందుకే ఒకడు బంగారు వ్యాపారమే చేస్తాడు, ఒకడు ఇనుగుతోటే వ్యాపారం చేస్తాడు, ఒకడు రోడ్డు పక్క చెత్త కుండీలలో ఉండేటటువంటి పాత పేపర్లు మురికి ఇవి మాత్రమే ఎత్తుకుంటాడు, ఇంకోటి ఇంకోటి. ఎందుకని వీడికి ఇది కలుగుతుంది అంటే, వీడు ఆవిర్భవించేటప్పుడు నరకలోకంలో తాను అనుభవించినటువంటి పాపం పోగా వాసన మిగిలిందిగా, ఆ వాసన ఇక్కడికి తీసుకొస్తుంది అన్నమాట. ఒక ఆయన మాటి మాటికి చెత్త కుండీ దగ్గరికి వెడుతూ ఉండేవాట. అప్పుడు ఆ దారి వెంబడి ఒక సాధువు పెడుతున్నాడు. వీడు ఎందుకు కష్టపడు చెత్త కుండీ దగ్గరికి పెడతాడు అని ఈయనకు అనుమానం వచ్చింది. కాస్త దివ్య దృష్టి కలిగిన వాడు అయిన కారణం చేత, ఆయన ఈ అగరత్తులు నా దగ్గర నిత్యధూపం వేయవలసిన అవసరం కలిగించినట్టు నేను దైవస్థానానికి వెళ్ళలా అంచేతను ఎందుకు పెడుతున్నాడా అని దివ్య దృష్టితో చూశాట. చూసేసరికి వీడు పూర్వజన్మలో వరాహ రూపేణ, వరాహ రూపంతో తిరిగాట పాపం. పూర్వజన్మలో వీడు పంది, ఆ వాసన ఈ జన్మలో పుట్టినా మళ్ళీ పోరా, వీడు ఏదో చిన్న పుణ్యం చేసుకున్నాడు, మనిషి అయి పుట్టాడు, అందుకని చెత్త కుండీ చూడగానే గబుక్కుని మనస్సు అట్లాగేదిట. ఈ రకంగా వాసన రూపమైనటువంటి బలమైన కోరికలు ప్రతి మనిషిలో ప్రవర్తిస్తాయి. అందుచేత ఇన్ని రకాల వృత్తులు, ఇన్ని రకాలైనటువంటి ప్రవృత్తులు, ఇన్ని రకాలైన వ్యాపారాలు, ఇన్ని రకాలైన సంపాదనలు, అబ్బబ్బబ్బబ్బబ్బ ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటాం. అటువంటి వాణిలో ఇప్పుడు రాబోయేటటువంటి దశాబ్దంలో అతి భయంకరమైనటువంటి దుస్థితి ఇనుముకు వస్తుందట. ఇనప వస్తువుల మీద వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి 98వ సంవత్సరం మొదలుకొని 10 ఏళ్ల పాటు వరుసగా అన్ని కష్టాలే. వీడికి తాను కొన్నటువంటి రేటులు రావు, దాని మీద తయారు చేసినటువంటి వస్తువులకు బజారులో విలువ ఉండదు. ఎక్కడ చూసినా సరే ఇనప చౌర్యం పెరుగుతుంది, చివరికి ఇనుము చాలా తొందరగా తుప్పుపట్టిపోతూ ఉంటుంది. ఈ కాలంలో ఐరన్ స్టోర్స్ వాళ్ళందరూ కొంచెం చాలా జాగ్రత్త పడాలట. ఇక తరువాత మృత్తైల వ్యాపారమపిచ మట్టిలోంచి తీసేటటువంటి తైలం ఒకటి ఉన్నది, దానినే మనం పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే అవధాన భోజులు
శ్యామసుందర్ గారు
ఇలా వచ్చి ఇక్కడ
ఈ విఐపి గ్యాలరీలో కూర్చోవాలి, మా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి అంబికా కృష్ణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అంచేత ఇప్పుడు రాబోయేటటువంటి దశాబ్దంలో ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ మృత్యయడానికి దోషం పట్టింది అన్నాడు. అంటే వీటికి చాలా కొరత వస్తుందట. ఈ కొరత ఏ స్థాయిలోకి పెడుతుందో చెప్పాడు వాడు. ఎక్కడా భూమిలో ఉండేటటువంటి ఖనిజాలు తగ్గిపోతాయి, కొత్త వాటిని మనం కనిపెట్టి పట్టుకునేసరికి అవి మంటలు వచ్చి పాడైపోతూ ఉంటాయి, లేదా పరస్పరం కొట్టుకుని దాని మీద బాంబులు వేసుకుని తగలేస్తారు. అది ఇది కాకపోతే ఏ సద్దాం హుస్సేన్ లాంటి వాడు తయారయ్యి ఏం చేస్తారంటే టక్కున దానికి రిప్పు పెట్టేస్తారు. ఈ విధంగా 12 సంవత్సరాలు ఒక పుష్కర కాలం ప్రస్తుతం మృత్యయడానికి దోషం పట్టిందట. ఈ 12 సంవత్సరాల కాలం తరువాత ఈ కార్లు అనేటటువంటి ఉంటాయి చూశారు, ఈ డీజిల్తోటి పెట్రోల్ తోటి నడిచేటటువంటి కార్లు, ఈ కార్లన్నీ పాతినుముకుంటాం అని ఎవరైనా ఇంటికి వస్తే వారికి అమ్ముకోవాల్సి వస్తుందట పరిస్థితి. ఆనాడు ఒకప్పుడు భూమిలోంచి ఒకనొక తైలం వచ్చేదిట, ఆ తైలాన్ని శుభ్రం చేసేవారట, దాని నుంచి చక్కగా వాహనాలు నడిపేవారట, ఆ తైలంతో మాత్రమే నడిచేది, అందులో ఏ ఆహారం లేకుండా దానికి ఎడ్లు కట్టక్కర్లేకుండా అని చెప్పుకుంటారట తర్వాత తరం వాళ్ళు. 2020వ సంవత్సరంలో ఇలా కార్లు నడిచేవి, ఆకాశంలో విమానాలు ఎగిరేవి అంటే నమ్మరు, అవన్నీ అబద్ధాలు అంటారు. ఇప్పుడు మనం ఉన్నాం, మనం నమ్ముతున్నావా? పూర్వకాలంలో రామాయణ కాలంలో పుష్పక విమానం ఏమీ లేకుండా ఎగిరిందంటే ఎంత స్థలం కావాలంటే అంత స్థలము ఇస్తోంది అంటే మరి నమ్మేవా? అలాగే మనం ఎలా నమ్మలేకపోతున్నామో 20వ సంవత్సరం తర్వాత తరం వాళ్ళు కూడా ఈ విధంగా వాయు విమానాలు, ఆకాశంలో ఎగిరేటటువంటి విమానాలు కేవలం తైలంతో నడిచేవంటే అబద్ధము అంటారట. ఈ కార్లు అనేటటువంటి వస్తువులు ఉన్నాయి అంటే అబద్ధము అంటారట. ఎందుకంటే వీటన్నిటినీ ముక్కలు ముక్కలు చేసుకుని అమ్ముకోవలసినటువంటి పరిస్థితి వస్తుందట. ఇంత సుస్పష్టంగా భవిష్యత్ పురాణంలో 4వ ఖండంలో 82వ శ్లోకంలో చెప్పారు. నేను మాత్రం చెప్పరా, వేదవ్యాసుల వారు సేంగా చెప్పారు. అంతేనా, మరింత విచిత్రమైనటువంటిది ఇంకోటి ఉందట. అదేమిటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ భారతదేశం అని మనం చెప్పుకుంటున్నటువంటి భారతదేశం పూర్తి భారతదేశం కాదు. స్వాతంత్ర్యానికి పూర్వమే బర్మా విడిపోయింది ఇందులో నుంచి, స్వాతంత్ర్యం తరువాత పాకిస్తాన్ విడిపోయింది, మళ్ళీ ఆ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా పాకిస్తాన్గా రెండుగా చీలిపోయింది. ఇది కాకుండా మహాభారత యుద్ధం నాటికి భారతదేశం యొక్క నైసర్గిక స్థితి ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్ మనం చెప్పుకుంటున్నామే అందులో కొంత భాగం ఇందులో ఉందట, అలాగే చైనా భూభాగంలో కొంత కూడా మన వాళ్ళకి సామంతరాజులుగా ఉండేవారికి ఇందులో కలిసి లేకపోయినా. స్వయంగా రఘు మహారాజు గారు రామాయణంలో మ్లేచ్ఛాన్ దారయ్యతే శతాకృతి కృతి అన్నాడు. అక్కడ మ్లేచ్ఛులను చంపడానికి ఇవాళ ఇరాన్ ఇరాక్ అని చెప్పుకుంటున్న ప్రదేశాలకు రఘు మహారాజు గారు వెళ్ళాట. వెళ్ళి అక్కడ ఇవాళ ఉండేటటువంటి ఈ మతం కాదు, మహమ్మదీ మతం కాదు, మ్లేచ్ఛులు అంటే వేరు. వాళ్ళు ఏమిటంటే ఈ నాస్తికవాదాన్ని ప్రబలింపజేసేటటువంటి జాతి వాళ్ళు. వాళ్ళు ఎలా ఆవిర్భవించారో కూడా భవిష్యత్ పురాణంలో చెప్పాడు. ఎలాగా అంటే మనకి భాగవతం చదువుకుని అందరికీ తెలుసు, యాదవులందరికీ ఒక కుల పురోహితుడు ఉన్నాడు, ఆయన పేరు ఖర్గాచార్యుడు. ఆయన కృష్ణుడికి బలరాముడికి పేర్లు కూడా పెట్టినవాడు ఆయనే, కృష్ణుడికి ఉపనయనం చేసిన వాడు ఆయన మహానుభావుడు. అటువంటి ఖర్గాచార్యుడు యాదవులకు కుల పురోహితుడు. ఆయన శ్రీకృష్ణుడు రేపల్లిలో ఉండగా ఒకరోజు వచ్చేట రహస్యంగా ఎవరికి తెలియకుండా వెంటనే పాదాలకు నమస్కారం చేశాడు నందుడు. ఇంటికి వచ్చిన వాడు శత్రువైనా కూర్చోబెట్టి కాళ్ళు కడిగి కాసిన మంచినీళ్ళు ఇవ్వాలి. వచ్చినటువంటి వాడు మహానుభవుడు కుల పురోహితుడు యాదవులందరికీ అంచేత ఆయనకి పాద నమస్కారాలు చేసి కుజన దుష్టుల పాలిటి మృత్యు స్వరూపుడు, అతి భయంకరుడు ఆయన. అటువంటి గర్గాచార్యుడికి నమస్కారం చేశాడు, అతిథి సత్కారాలు ఇచ్చాడు. ఆరాధిత భర్గు మతి దూరిత షత్వర్గు, ఆ గర్గాచార్యుడు ఆరాధిత భర్గుట్ట, శివుణ్ణి ఎప్పుడు ఆరాధించేవాట ఆయన, అరిషట్వర్గాన్ని జయించాట, అటువంటి వాడిని కోరి భజించాట నందుడు. అప్పుడు కాళ్ళకు నమస్కారం చేసి అంటాడు, ఈ పదం మనం తెల్లారులేస్తే అందరూ వాడతాం కానీ ఇది భాగవతంలో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఏమిటది,
ఊరకరారు మహాత్ములు, ఊరకరారు మహాత్ములు వారభముల ఎండ్ల కటకు వచ్చుటలల్లో కారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మ.
ఊరికే రమ్మంటే వస్తారా మహానుభావులు మాలాంటి వాళ్ళకి? మాబోటి అధముల ఇండ్లకు మీలాంటి తపస్యాలు పరమేశ్వర ఆరాధ్యులు అయినటువంటి వాళ్ళు వచ్చారు అంటే దానికి కారణం వేరే ఏమీ లేదు, మమ్మల్ని పవిత్రులను చెయ్యడానికి, మాకు మంగళాలు శుభాలు చేకూర్చడానికి. నీ రాకతో నా ఇల్లు పావనమైపోయింది మహానుభావ, నమస్కారం అని కృష్ణుడిని బలరాముడిని చూపించి వీళ్ళిద్దరూ పుట్టేప్పుడే 5వ సంవత్సరంలో గడువు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ సంస్కారం జాత సంస్కారాలు చేయలేదు. నేను పుట్టిన వెంటనే చేయించవలసిన స్నానాదులవి సరిగ్గా చేయించలేకపోయాం, పేర్లు పెట్టలేదు, ఏదో పిలుచుకుంటున్నాం, యశోదా పుత్ర అని నందసుత అని అంతా ఎవరికి తోచింది వాళ్ళు పిలుస్తున్నారు. మీరు దయచేసి వీళ్ళకి నామ సంస్కారాదులు చేయండి అన్నట్ట. అప్పుడు గర్గాచార్యులు వారు ఆశ్చర్యపోయి, వెర్రివాడా, వీడికి నే పేరెట్టిదేంటి, నాలాంటి వాడు వాళ్ళ ఈ పేర్లతో తిరుగుతున్నాడంటే దానికి కారణం ఇతడు నల్లనవాడు. సరే అయినా భూలోకంలో పుట్టిన ప్రతి వాడు ఆ జన్మలో ఒక వ్యవహార నామంతో ప్రవర్తించాలి, వీడికి కూడా ఒక వ్యవహార నామం పెడతా. ఈ పెద్దవాడున్నాడే ఈ లావుపాటి వాడు, వీడు ఎర్రగా ఉంటాడు, జనులు రవియంపం తిరిగడి అనువుగలిగి రాముడనియు ప్రతి వాడిని ఆకర్షించేటటువంటి సౌందర్యం వీడిలో ఉంటుంది, వీడు ఏ పని చేసినా ప్రతి వాడు ఆకర్షితులవుతారు, అటువంటి జనాకర్షణ శక్తి కలిగినటువంటి ఈ మహానుభావుడికి రాముడు అని పేరు పెడుతున్నా, మంచి బలశాలి గనక బలుడు అని పేరు పెడుతున్నా. అంతేకాదు వీడు భూమండలం మొత్తంతా కూడా మోసేటటువంటి మహాస్వరూపుడు, ఇంతకు మించి వివరాలు అడగద్దు. నేను యదు సంకర్షంబున సంకర్షణుడనియును. ఒకప్పుడు ఇతను దేవకి కడుపులో 7 నెలలు పెరిగాడు, మిగతా 2 నెలల కాలం రోహిణీదేవి వసుదేవుడి పెద్ద భార్య నీ నందగోకులంలో ఉన్నది ఆవిడ కడుపులో పెరిగి పుట్టాడు, కాబట్టి 2 కడుపులలో తిరిగాడు గనుక సంకర్షణుడనియును. వీడికి సంకర్షణుడని కూడా పేరు వస్తుంది. ఇది పెద్దవాడి సంగతి. ఇక ఈ 2వ వాడున్నాడు నీల మేఘఛాయ శరీరుడు. ఈ శ్యామలాంగునికి నేనేం పేర్లు పెట్టను? అయినప్పటికీ ఈ తల్లి ఈ శిశువు తవళారున పీతవర్ణుండై ఇప్పుడు నల్లనైన కథంబున కృష్ణుండయ్యే. ఇది వరకు ఇతడు అనేక పర్యాయాలు జన్మించి తవళవర్ణం తెలుపు రంగులో, పీతవర్ణం అంటే పసుపు రంగులో, అరుణవర్ణం ఎర్ర రంగులోనూ పుట్టాడు, ఇప్పుడు నల్లవాడయ్యాడు, కాబట్టి వీడిని కృష్ణుడు అంటారు. కేవలం నల్లని వాడైన కారణం చేత మాత్రమే వీడిని కృష్ణుడు అని పిలవరు. కర్షయతీతి కృష్ణ, ఆకర్షిస్తాడు. ఇతనిలో ఎంతో ఆకర్షణ శక్తి ఉంది, చూసిన వాడు చూడాలనుకుంటారు. ముక్కు మూసుకుని అన్నీ సన్యసించిన యోగులు కూడా వీడిని కౌగిలించుకోవాలనుకుంటారు. అటువంటి ఆకర్షణ శక్తి కలిగిన కారణం చేత కూడా వీడిని కృష్ణుడు అంటారు. అటువంటి ఈ కృష్ణుడు ఉన్నాడే ఇతగాడు అనేక నామాలతో వర్తిల్లుతూ ఉంటాడు. ఇతనికి అనంత నామాలు ఉన్నాయి. వసుదేవునకు నొక్కెడ జన్మించిన కథంబున వాసుదేవుండయ్యే. వసుదేవుడికి అసలు పుట్టాడు, తర్వాత నీ దగ్గరకు వచ్చాడు, ఆ కారణం చేత ఇతను వాసుదేవుడు అన్నారు. అంత మాత్రం చేతనే వాసుదేవుడు అనే పేరు రావడంలా, వసుదేవుని యొక్క పుత్రుడు కాకపూర్వం కూడా వీడు వాసుదేవుడే. దీనికి తిక్కన గారు నిర్వచన మన ఉద్యోగ పర్వంలో దీన్ని నిర్వచించారు ఏమని, ఎల్లయందును తా వసించుట ఎల్ల తనయందు వసించుట వాసుదేవుండను పదం మనకు అర్థమండ్రు అని. అన్నిటిలోనూ తానుంటాట, తనలో అన్నీ ఉంటాయట, ఈ కారణం చేత వాసుదేవుడు అంటారట. ఇలాంటి మహాపురుషుడు ఒక్కడి చేతిలో తప్ప ఇంకందరినీ జయిస్తాడు, ఒక్కడికి ఓడి పారిపోవలసి వస్తుంది అని ఒక రహస్యం చెప్పాడు. ఇది భాగవతంలో ఇక్కడివరకే చెప్పి మిగతా చెప్పాల, కానీ భవిష్యత్ పురాణం మిగతా చెబుతుంది అసలు రహస్యం ఏమనంటే, ఈ గర్గాచార్యుడిని వెంటనే నందుడు అడిగాట, అదేంటయ్యా మా కృష్ణుడు యాక చాలా గొప్పవాడు అంటున్నావు, అందరినీ జయిస్తాడంటున్నావు, కానీ ఒక్కడి దగ్గర మాత్రం పారిపోవలసిన అవసరం ఎందుకు వస్తుంది? అప్పుడు ఆయన చెప్పాడు, ఈ యాదవులకు మూల పురుషుడు యయాతి మహారాజుగా, అప్పటి నుంచి నేను వీళ్ళకి పురోహితుడిగా ఉన్నా. యయాతి మహారాజు గారికి యదువు, తుర్వసుడు, పూరువు అని 3 ముఖ్యమైన పుత్రులు ఉన్నారు. ఈ 3 కొడుకుల్లో యదువు, తుర్వసుడు అనేటటువంటి వాళ్ళేమో శుక్రాచార్యుడి పుత్రిక అయిన దేవయాని పిల్లలు, యయాతి గారికి 2 భార్యలు దేవయాని శర్మిష్ట,
శర్మిష్ట కొడుకు పూరువు అనేవాడు. దీనికి క్లుప్తంగా చెబితే అర్థం కాదు కనుక విషయం కూడా వివరించుకుందాం. యయాతి మహారాజు గారు ఓసారి వేటకు బయలుదేరి వెళ్ళంట. ఈలోపు శుక్రాచార్యుడు కుమార్తె దేవయ్య అని, ఆ శుక్రాచార్యుడు అప్పుడు ఆస్థాన విద్వాంసుడిగా పనిచేస్తున్న పురోహితుడిగా పనిచేస్తున్న ఒక మహారాజు గారు ఉన్నారు. ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో ఆయన, ఆయన పేరు వృషపర్వుడు. ఆ వృషపర్వుడు అనే రాక్షసరాజు కూతురు శర్మిష్ట ఆడుకోవడానికి విహారం కోసం అరణ్యానికి వచ్చారట. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చీరలు పక్కన ఇప్పి పక్కన జలక్రీడలు ఆడుతున్నారట చెరువులో. పెద్ద గాలి వచ్చింది, ఈ చీరలు కలిసిపోయాయి. కలిసిపోవడంతో దేవయాని కంగారులో ఈ శర్మిష్ట చీర కట్టుకుంది. దాంతో శర్మిష్ట కోపం వచ్చింది. ఓసి మహారాజునైనటువంటి మా తండ్రి గారి ఇచ్చే పిచ్చంతో బతుకుతున్నారు నువ్వు నీ తండ్రి. నేనెక్కడ సుక్షత్రియులం మహావీరులం, అంతేకాదు మా సొమ్ముని ఎంతో మందికి దానం చేస్తున్న వాళ్ళం. మా దగ్గర పనిచేసేటటువంటి ఒక దాసీదాని నువ్వు నా చీర కడతావా? రాజపుత్రిగా చీరని కట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు? మూర్ఖురాలా, ఇప్పు చీర అన్నదట. దాంతో ఈవిడ కోపం వచ్చింది. అసలు మా నాన్న మహాశక్తివంతుడు, ఆయన అనుగ్రహమే గనక లేకపోతే ఇవాళ మీ రాజుకి మీ తండ్రికి రాజ్యం ఎక్కడిది అందట. ఇలా మాట వచ్చేసరికి కోపం వచ్చేసింది. ఈ శర్మిష్ట రాజుగారి కూతురు గనక కూడా చెలికెత్తులుంటే వాళ్ళతో ఈ దేవయాన్ని బట్టలిప్పించేసి పక్కనే నూతులు దోసేసి వెళ్ళిపోయిందిట. ఈవిడ ఇక్కడ మూలుగుతోంది. ఇంతలో ఏతి గారు వేటకు అక్కడికి వచ్చాడు. నూతులుంచి మూలుగు విని చెటుక్కున నూతులకు తొంగి చూశాడు. ఈ శుక్రాచార్యుడు కూతురు కనపడింది. వెంటనే ఈయన పైన ఇలాంటి పొడుగ్గా శాలువాలు ఆ రోజుల్లో ఉండేవి, ఇంకా పొడుగ్గా ఉండేవి. అంచేత ఆ మొత్తం వస్త్రం ఇప్పి అందులో వేసి పట్టుకో అన్నట్ట. అది పట్టుకున్నాక ఆవిడ పైకి లేగాడు. ఆవిడ పైకి వచ్చి ఈయన చెయ్యి గట్టిగా పట్టుకుంది. అమ్మ నిన్ను రక్షించే నీ దారి నీది, నిన్ను నీకే చూడకూడదు వెళ్ళిపోతాను అన్నట్ట. నువ్వు అభ్యంతర గారి పరిస్థితుల్లో ఉన్నావు, దిగంబర స్త్రీవి అన్నట్ట. అలా కాదయ్యా, ఈ స్థితిలో ఉండగా నువ్వు చూచావు, పైగా నీ చెయ్యి పుచ్చుకున్నాను నేను, కుడి చేత్తో ఆసరాగా నువ్వు పైకి లేగవు, కాబట్టి నువ్వే నా భర్తవండి. దీని వెనకాదు లేదో, పెద్ద కథ ఉంది వెనకాదు, అదంతా అనవసరం ఇప్పుడు మనకు అప్రస్తుతం. సరే, వెంటనే ఈయన శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. మీ అమ్మాయి నన్ను వరించింది, కాబట్టి ఏం చేయమంటావంటే మా అమ్మాయి అభీష్టానికి ఎప్పుడు వ్యతిరేకంగా వెళ్ళను, ఈమెనిచ్చి పెళ్లి చేస్తున్నాను చేసుకో అన్నట్ట. ఈ దేవయానిని పెళ్లి చేసుకుని బయలుదేరుతూ ఉంటే రాక్షసరాజు కంగారు పడిపోయి శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చాట. మా అమ్మాయి వల్ల అపరాధం జరిగింది, ఈ అపరాధాన్ని కోపించి మీరు నన్ను విడిచిపెట్టి పోవద్దన్నట్ట. పోకూడదంటే మా అమ్మాయి కోపాన్ని నువ్వు చల్లార్చాలి అన్నాడు శుక్రాచార్యుడు. వెంటనే ఈయన రాక్షసరాజు ఈ పాదాల మీద పడ్డాడు, దేవయాని పాదాల మీద. అమ్మా, నీ కోపం పోవాలంటే నేనేం చెయ్యాలి? ఏం చేయక్కర్లా, నీ కూతుర్ని తన చెరికత్తెలతో పాటు నాకు దాసిగా ఇచ్చి, అదే నాకు కసి తల్లారుతుంది. లేకపోతే పొగరగా నన్ను నూతులో తోసేసి నన్ను ముష్టిదాని కొడుకు, ముష్టాడు కొడుకు అంటుందా, కూతురు అంటుందా? అంచేత ఒక కష్ట ముష్టింపచుని పుత్రికాను నన్ను సంబోధించిన దేవయాని నాకు దాసి అవ్వాలి అంది. సరే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన దాసిగా ఇచ్చేశాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఒక హెచ్చరిక చేశాడు
ఏయాతి మహారాజుకి. ఏయాతి రాజా, నా కూతుర్ని ఏనాడు నువ్వు కష్టపెట్టకు. నా కూతురితో పాటు దాసిగా అందమైనటువంటి రాక్షసరాజు కూతురు కూడా వస్తుంది. ఎప్పుడైనా నువ్వు ఆవిడకేసి కన్నెట్టు చూచావో నేను చెప్పించేస్తా, జాగ్రత్త, టేక్ కేర్ అన్నాడు. ఈయన అలాగే అని చెప్తాం అన్నాడు కథకథ వణికి. సరే, దేవయానితో పాటు రాజమందిరంలో ప్రవేశించాడు. ఈ రాక్షసరాజు కూతుర్ని మాత్రం ఉద్యానవనంలో ఒక తాత్కాలిక మందిరంలో ప్రవేశపెట్టాడు. ఓ రోజు ఈయన ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి కూడా భార్య రాలేదు ఆ పూట. ఈ అందగత్తె బయటకు వచ్చి పుష్పాలకు వస్తూ ఉంటే దిక్కుమాలిన మానవుడి యొక్క లక్షణాలు ఎలా రకరకాల కోతులతో సమానంగా పోల్చారు మరి. వీడికి ఆవిడ మీద ఆకర్షణ కలిగింది, ఆవిడ ఈయన్ని ఆకర్షించింది. స్వామి, ఎవరికి తెలియకుండా రహస్యంగా మనం కాపురం చేద్దాం, నాకు పిల్లలు కావాలని కోరికగా ఉంది అందుకు ఆవిడ. అమ్మయ్య బతికంటాం అనుకున్నాడు. ఈయన మనస్సులో మాట ఆవిడ దగ్గర నుంచి వచ్చేసరికి ఆనందపడిపోయి ఆవిడ్ని గాంధర్వం చేసుకున్నాడు. ఆ వివాహానంతరం ఆవిడకు పుట్టినటువంటి కొడుకు పూరువు. ఏ దేవయానికి ఉన్నటువంటి వాడు యదువు దుర్వసుడు. ఒక రోజున దేవయానితో పాటు ఉద్యానవనంలోకి వెళ్ళాడు ఏయాది మహారాజు గారు. ఎంతలో శర్మిష్ట కొడుకు వచ్చి నాన్న అని కొంగుపుచ్చుకున్నట్ట పైన ఉండే శాలువ. ఈవిడ కళ్ళెర్ర చేసింది. ఎవడరా నీకు నాన్న అందిట. ఈయన మా నాన్న, రోజు అక్కడికి వస్తున్నాడు ఆ గదిలోకి, కొడుకు గుట్టు కాస్త రట్టు చేసేశాడు. దాంతో ఈవిడికి అర్థమైపోయింది, నా దాసీదాన్ని పగపొద్దీ తీసుకొచ్చి నేను ఉద్యానవనంలో పెడితే ఓరి దుర్మారు కూడా నన్ను ఇంత మోసం చేస్తావా, ఇంకెంతకంటే నాకు ఆత్మహత్య మేలు కదా అని ఆగ్రహం పట్టలేక తండ్రి దగ్గరికి పోయి ఏడుస్తూ చెప్పింది.
వెనకాతలీరా ఇలా చేతులు కట్టుకుని కట్నం తీసుకున్నటువంటి మొగుడులాగా నానాభంగా పెట్టుకుని మా అమ్మగారు నన్ను క్షమించండి అన్నట్ట. కానీ ఆగ్రహం తట్టుకోలేకపోయాడు శుక్రాచార్యుడు, నువ్వు ముసలివాడివైపో అని చెప్పించాడ. వెంటనే చూస్తూ ఉండగా వెండి గడ్డంపు వెండి జుట్టును వీడి శరీరం అంతా మారిపోయింది, ముడతలు పడ్డాయి, జుట్టంతా వెండి జుట్టు అయిపోయింది, గడ్డం కాస్త నెరిసిపోయింది. మామయ్య ఇప్పుడు ఇది అన్యాయంగా చెప్పించేశావు, నాకు నీ పుత్రిక మీద ఇంకా వ్యామోహం తీరలేదు, ఇంకా కొంతకాలం సంసారంలో ఉండాలని కోరుకుంటున్నాను, దయచేసి నా శాపం మరలించు అన్నట్ట. ఇంతలో దేవయాని కూడా తండ్రి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, నాన్న ఎంత పొరపాటు చేశావు, కోపం వస్తే ఏదో తిట్టాలి కానీ ముసలాడైపో అని చెప్పిస్తే దానివల్ల ఎవరికి నష్టం, నాకా నీ అల్లుడిగా, అంచేత నీ కూతురు సంసారాన్ని అన్యాయం చేసావు కదా నాన్న అంటే అరే పొరపాటు చేసేసాను అనుకున్నాడు. అయితే మరి ఆ రోజుల్లో శాపం వెనక్కి తిప్పుకోలేరు కానీ మార్చగలిగే శక్తి ఉండేదిట కొంచెం. అందుకని ఆయన గారు అన్నాడు వెంటనే, నీ కొడుకుల్ని పిలు, వాళ్ళ యువనం అడిగి పుచ్చుకో, నీ ముసలితనం వాళ్ళకి ఆసక్తి ఇస్తున్నా, నీ ముసలితనాన్ని ఇంకోడికిచ్చి నీకు యవ్వనం ఇస్తాడో అటువంటి వాడికే రాజ్యార్హత, మిగతా వాళ్ళకి రాజ్యార్హత లేదు అని చెప్పించేయి ఓ అన్నట్ట. ఈయన వెంటనే తిరిగి మళ్ళీ వారితో వచ్చాడు, కొడుకుల్ని పిలిచాడు, మీ తాతగారు చెప్పించారా మరి, నేను ఇంకా కొంతకాలం యవ్వనంతో ఉండాలి, అంచేత దానికి ఏంటంటే ఓ 100 ఏళ్ళో 50 ఏళ్ళో నాకు తోచినంత కాలం మీ యవ్వనం నాకు ఇవ్వండి, నా ముసలితనం మీరు అనుభవించండి, నా కోరికలు తీరిపోయాక తిరిగి మీ యవ్వనం మీకు ఇచ్చి నా ముసలితనం తీసుకుంటా, ఈ పని చెయ్యండి అన్నట్ట. పెద్ద కొడుకు ఎదువు వచ్చి అన్నాడు, చాలావయ్యా నీకు ఇంకా కోరికలు తెరలేదా, దిక్కువాలాడా, ఇంతకాలం జీవితాన్ని అనుభవించాం, కుర్రాళ్ళమైన మా లైఫే పాడు చేస్తావా అన్నాడు. దాంతో నేను కోపం వచ్చింది, ఈ యదువు వంశస్థులకు రాజ్యార్హత లేకుండా పోగాక అని చెప్పించాడు. రెండోవాడు వాణ్ణి చెప్పించాడు, ఇక మూడోవాడు పూరువు శర్మిష్ట కొడుకు వచ్చాడు, నాన్న తండ్రి కంటే ఎవడి లోకంలో, మాతృదేవో భవ పితృదేవో భవ అని తర్వాత కదా గురుస్థానం చెబుతున్నారు, నువ్వు చాలా ఉత్తముడివి, నీ కోరిక తెచ్చడం కంటే కావలసిందేముంది అని తన యవ్వనాన్నిచ్చి ఆ ముసలితనాన్ని అనుభవించాడు. కాబట్టి ఆ పూర్వ వంశానికి రాజ్యారాధి ఇచ్చారు, ఆ పూర్వకు సంబంధించిన వాళ్ళు పాండవులు, అందుకే వాళ్ళని కౌరవ పాండవులు అందరినీ కూడా కౌరవ వంశస్థులు అంటారు, అందుకే కౌరవ విపుడి చరించి అంటారు భారతంలో, కౌరవ వంశస్థులు అన్నమాట వాళ్ళంతా. ఇక ఈ యదువ కొడుకులు రాజ్యారాధి లేదుగా, అందుకని మరి పొట్టలాగా ఏదో పని చేయకపోతే తిండాడు పడతాడు ఈ రోజులు కదా, ఆ రోజులు అయితే ఎప్పుడు పెట్టరు. కాబట్టి వాళ్ళు ఆవులు వేపుకోవడం మొదలెట్టారు, క్రమేపీ యాదవులు అంటే కొల్లవాళ్ళు అని ముద్రపడింది తప్ప వీడు కూడా యయాతి నుంచి వచ్చినవాడు. ఆ యయాతి వంశస్థులలో యదువు యొక్క మనవడు ఒకసారి తన ఇంట్లో ఒక అద్భుతమైన ఉపనయన కార్యక్రమం పెట్టుకున్నాడట. ఆ ఉపనయన కార్యక్రమాన్ని యాదవ పురోహితుడైన గర్గాచార్యులు వారి చేతి మీదుగా జరిపించాలి. గర్గుడు వచ్చాడు, మంచి మంచి ఆసనాలు ఉన్నాయి, ఆసనాల్లో పురోహితుడు కూర్చోవలసిన ఉత్తమ స్థానంలో కూర్చున్నాడట గర్గుడు. వెంటనే ఈ యదువు పెద్ద కొడుకు వచ్చేసాడు, వచ్చేసి వాడికి కొంచెం ఇంకా జ్ఞానశూన్యుడు, వారి మూర్ఖుడా, ఎవరు ఎక్కడ కూర్చోబోరో తెలియకుండా ఉన్నవారు, నీ స్థానం కేవలం పౌరోహిత్యం మాత్రమే, మహారాజులమైన మేము కూర్చునే కుర్చీలలో నువ్వు వచ్చి కూర్చుంటావు ఆసనంలో, చూసేయండి వీడి పక్కకి అని ఆ పడంగా కుట్టుకుంటూ ఈడిపించేశాడు వీడికి గర్గాచార్యుడు. పక్కన ఉన్నటువంటి వాళ్ళు హాహాకారాలు చేశారు, మహారాజు కంటే ఉన్నత స్థానంలో కూర్చోవాలి పౌరోహిత్యం చేసే ఉత్తముడు, పురోహితుడు అంటే ఎప్పుడూ కూడా పురస్తాత్ హితవర్యస్య పురోహిత అని ఎప్పుడూ ఆయన ఎదురుకుండా ఉంటే వేరే తప్పించుకోటుండదట, శుభాన్ని చేకూర్చే ఉత్తమోత్తముడు ఆయన, అటువంటి పురోహితుణ్ణి తోసేస్తావా నువ్వు, ఉత్తప్పుడు రాజుగారు అయినా తన సింహాసనంలో కూర్చోవచ్చు కానీ ఇలాంటి సందర్భాలలో రాజు కూడా సింహాసనం దిగి వచ్చి నమస్కారం చేయాలి, అది పురోహితుని యొక్క స్థానం అంటే అటువంటి వాడిని తోసేశాడని అందరూ కంగారు పడుతున్నారు. ఆగ్రహించాడు గర్గుడు, ఓరి నీచుడా, అంధకారంతో కన్ను మిన్ను కానలేదు, ఈ దీనికి తగినటువంటి ప్రతీకారంతో అయానవచ్చేస్తా, ఇదే నా శపథం అని ఆ ఉపనయన కార్యక్రమం మధ్యలో ఉన్న యజ్ఞగుండాన్ని తండ్రి వేసి బయటికి వెళ్ళిపోయాడు గర్గాచార్యుడు. వెంటనే ఈ మిగతా వాళ్ళందరూ ఆయన పాదాల మీద పడిపోయారట, అయ్యా అయాదవం చేయకండి, అయాదవం చేయకండి అంటే యాదవులు అనేవాళ్ళు లేకుండా చేసేయకండి, ఒక కులం కులం నాశనం చేయకండి, మా మూర్ఖుడు ఒక్కడు చేసిన పని కన్నారట. అయితే సరే మొత్తం యాదవుల్ని నాశనం చెయ్యరు కానీ వీళ్ళకి తగిన ప్రతీకారం చేస్తా, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని
మధ్యపర్వత ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి మాతులుంగ లవంగ లుంగ చూత కేతకి భల్లాత కమ్రాతక సరళ పనస బదరి ఉగుళ ఉంజుల వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార కర్తూర నారికేళ సింధువార పిత్తువంత మందార జంబూ జంబీర మాధవి మధు కతాల తక్కోల తమాల హింతాల రసాల సాల బల్వాళ్ళు ప్రియామలక క్రముక కదంబకర వీర కదలి కపిత్త కాంచన కందరాళ శిరీష సుసుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత వితప వితపి వీరు నివహాలంకృతంబురు మణివారు కానేక విద్రమల తామోద్యాన సుఖ వికటకర జంతూపడ గుర్తలిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫల ప్రవర్ష బహురంధ్ర బహుళ ప్రవాహంబురు సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార ఒక బలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బద్రీభూల ఓంతరాళంబున ఎప్పు ఆ పర్వత సమీపంబునందు. అక్కడ కొన్ని వేరాది వృక్షాలున్నాయట, అత్యద్భుతమైన అల్లిబిల్లుకుపోయి ఉన్న తీగలున్నాయట, మామిడి చెట్లు అశోకం మొదలైన వృక్షాలు. అసలు ఆ చెట్లు ఎలా ఉన్నాయంటే ఇటు ఇటు చెట్లు, ఈ చెట్లు ఇలా అతుక్కుపోతే ఆ మధ్యలో నుంచి సూర్యుడి కిరణం కిందకి రాగటండి చూడండి. అంటే అసూర్యం పశ్య, సూర్యుడిని ఏనాడు చూడలేదట అసలు అడవి, అంత కేకారణ్యం. అటువంటి ఆ కేకారణ్యంలో ఒక అద్భుతమైన వటవృక్షం కింద కూర్చుని ఎదురుగుండా చిన్న యాగకుండం ఏర్పాటు చేసుకుని అందులో రాగి చితుకులు మారేడు పళ్ళు మాత్రం వేస్తూ ఒక సంవత్సర కాలం పాటు యజ్ఞం చేశాడు. ఈ ఏడాది పాటు వీడి ఫుడ్ ఏమీ లేదు, బూడిద తప్ప. నా దగ్గరే ఉంది బూడిద అనేటటువంటి మహానుభావుడు ఆ రోజుల్లో ఆయన. కాబట్టి ఆ యాగకుండంలోంచి వచ్చే కాస్త కాస్త బూడిద రోట్లో వేసుకుని అది మాత్రమే, అది కూడా ఎంతగా మూడు గుప్పెళ్ళు తినేవాట. అలా తిని ఏడాది యజ్ఞం చేశాడు. అప్పుడు అందులో నుంచి సప్తార్చి అత్యంత తృప్తుడవుచు, అగ్నిదేవుడికి ఏడు రకాలైన శిఖలు ఉంటాయి జ్వాలలు, అందుకని సప్తార్చి అంటారు. ఆయన గారు ఎర్రని రాగి గడ్డాలతో రాగి మేషాలతో మేషవాహనుడై బయటకు వచ్చాడు. వచ్చి, హే గర్గమహాముని, నీకేం అభీష్టమో కోరుకో ఇస్తాను, నీవే వరం అడిగితే ఆ వరం తక్షణం ఇవ్వడానికి నేను సంసిద్ధుండై ఉన్నానన్నట. యాదవుల చేతిలో పరాజయం పొందనటువంటి ఉత్తమోత్తముడైన ఒకనొక వీరుడు నాకు కావాలి ప్రసాదించన్నట. సరే ఇదిగో నువ్వేం చేస్తావంటే ఈ పక్కనే క్రౌంచ పర్వతము అని దగ్గరలో ఉన్నది, అక్కడికి వెళ్ళు. కుమారస్వామి ఒకప్పుడు ఇక్కడ విహరించాడు. ఆయన పాదాల యొక్క అడుగుల గుర్తులు ఇంకా ఉంటాయి. ఆ గుర్తులు ఉన్నటువంటి మట్టిని తీసుకురా, ఆ మట్టిని మూడు ముద్దల కింద చెయ్యి. ఈ మూడు మృత్పిండాలు ఏం చేస్తావంటే నేతిలో కలుపు, దాని మీద మారేడు దళాలు, ఒక్కొక్క పిండం మీద ఆరేసి కప్పు. ఈ ఆరేసి కప్పినటువంటి పిండాల ముద్దలు తీసుకుని యజుర్వేదంలో అత్యద్భుతమైనటువంటి అగ్నిని తృప్తిని చేసేటటువంటి మంత్రాలు ఉన్నాయి. ఎంత పుస్తకంగా టీటీడీ వాళ్ళు వేశారు ఏకంగాది. ఆ మంత్రోచ్చారణతో ఇందులోవి వేస్తే నీకు కావలసినటువంటి వాడు పుడతాడు, కానీ నువ్వు చేసే ఈ పని వల్ల లోకానికి అపకారం జరుగుతుంది, అది మాత్రం ముందే హెచ్చరిస్తున్నా. పుట్టేవాడు యాదవులు ఒక్కళ్ళ చేతిలో ఓడిపోని వాడు అయ్యి ఉంటాడు అంత మాత్రంతో సందేహంలా, కానీ వాడి వారసులు ఉంటారే వాళ్ళు దేశానికి, ముఖ్యంగా ఈ సనాతనమైన ఆర్షధర్మానికి, ఈ వేద మతానికి, ఈ వైదిక మతానికి అపకారం చేసేవాళ్ళు అవుతారు. కాబట్టి ఆలోచించుకున్నట్ట, కానీ కోపంతో ఇంకా తగ్గలేదు దీనికి, అంత దేనికి తగ్గట్లా, వాడు చేసిన అవమానం పోవడంలా, అందుకని ఏమైనా పర్వాలేదు అని గర్గాచార్యులు వారు బయలుదేరిపోయారట. అక్కడికి వెళ్ళి షణ్ముఖుని యొక్క పాద రజస్సు పట్టుకొచ్చాడు, ముద్దలు చేశాడు, నేతతో కలిపాడు, ఆరేసి చొప్పున బిల్వపత్రాలు పెట్టాడు, యజుర్వేద మంత్రోపాసనతో దాని మీద వేశాట. అనంతరం మూడు సార్లు చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. అదేంటి, కరణీరజాత దళ సంధ్యాపాత బిందూర్జిత సన విన్యాస విముగ్ధ చిత్తుడయి చల్లం దల్లగా దల్లే. ఆ చేతుల వేళ్ల సందులుంటాయే, ఈ సందుల మధ్యలో నుంచి నీళ్ళు ఇలా సన్నగా విడిచిపెట్టాట ఆ గుండం పక్కన. ఒక్కసారి అందులోంచి పెటిల్ని మెరుపు మెరిసింది. అప్పుడు పుట్టాడు వాడికి యవనుడు అని పేరు, కాలయవనుడు అంటారు. ఇవాళ ఈ దిక్కుమాలినటువంటి మతానికి మూలకారకుడు వాడన్నమాట, పంప ముంచేశాడు ఆయన. తాత్కాలిక ఉద్రేకంతో వాడు సృష్టించాడు, పుట్టాడు. వాడు పుట్టగా
అని వెంటనే అన్నట్ట. నాయనా నీకు కాలయవనుడు అని బిరుదిస్తున్నా. నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు పుట్టుకతోటే పట్టతలతో పుట్టావు. గడ్డం మాత్రం బాగా బారెడు కూడా ఉన్నది. మేసం మాత్రం పిచ్చ పిచ్చగా ఉన్నది. అది ముందే లేదా అనిపిస్తోంది. మంచి చేతులు నీ కాళ్ళ దగ్గర పిక్కల దగ్గర మాత్రం ఇక్కడ ఉండే మాంసం కొంచెం పక్కకి ఇలా వంగి ఉంటుంది. ఈ ఒక్క కారణం చేత నువ్వు లోకానికి అపకారం చేసేటటువంటి క్రూర లక్షణాలు ఉంటావు. నీ క్రూర లక్షణాలు ఎంత స్థాయికి పెడతాయంటే నువ్వు దైవాన్ని ఉపాసించేటప్పుడు కూడా ఈ మాంసోపాసనతో మాంసం తిని మాత్రమే ఉపాసిస్తావు. ఈ విధంగా కఠిన ఉపాసన చేస్తావు అనగానే వెంటనే ఆయన గారు అందుకు సిద్ధపడ్డాట. అతనికి కాలయవనుడు అనేటటువంటి టైటిల్ బిరుదుని ప్రసాదించాడు ఈ గర్గాచార్యుడు వారు. అక్కడ నుంచి వాడు చేతులొప్పుకుంటూ బయలుదేరి తనలాంటి వాళ్ళని కొంతమంది అనుయాయుల్ని పాపులను వెంటబెట్టుకుని ఒక అక్షౌహిణి సైన్యం తయారు చేశాడట. ఇంత సైన్యాన్ని తయారు చేసుకుని వాడు మథురా నగరానికి 100 యోజనాల దూరం వెళ్ళి అక్కడ కాపురం ఉంటున్నాడు. అదిగో ఆ కాలయవనుడిని నేను తాత్కాలిక ఉద్రేకంలో సృష్టించాను, వాడొక్కడి చేతిలోనే ఈ కృష్ణ పరమాత్ముడు పారిపోవలసి వస్తుంది. ఎందుకంటే యాదవుల చేతిలో మరణం లేనటువంటి వరాన్ని నేను వాడికి ప్రసాదించాను, నేను కావాలని సృష్టించాను కనుక అన్నట్ట గర్గాచార్యులు వారు. మరి ఎలాగిప్పుడు వాడు పుట్టేశాడు, అసలు పుట్టకపోతే బాధలేదు. సరే తర్వాత కథ అంతా మొత్తం కృష్ణుడు పెరిగిన తర్వాత మథురా నగరానికి వచ్చేసాడు. మథురా నగరానికి వచ్చి కంసుడిని చంపేశాడు. ఉపనయనం పూర్తయిపోయింది, విద్యాభ్యాసం పూర్తయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయాక జరాసంధుడికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, అస్థి ప్రాస్థి. ఈ ఇద్దరు కంసుని భార్యలు. జరాసంధుడికి అల్లుడు అన్నవాడు కంసుడు. వాళ్ళిద్దరూ విధవలైపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి అన్యాయంగా కృష్ణుడు అనేటటువంటి వాడు వచ్చాడు, మొత్తం అందరినీ కూడా చంపేశాడు, మా భర్తను చంపాడు, కృష్ణు చేతని వైధవ్యంబు వచ్చి కృష్ణుడి వల్ల మాకు ఈ విధంగా వైధవ్యం వచ్చింది అని నానా బాధ పడ్డారట. దాంతో జరాసంధుడు 23 అక్షౌహిణీల సైన్యంతో కృష్ణుడి మీదకి దండయాత్రకి వెళ్ళాడు. కృష్ణుడు బలరాముడు కలిసి వాడి సైన్యం మొత్తం చంపి వాడిని ఒక్కడిని వదిలేవారట. ఇలా 17 మార్లు వాడు సైన్యంతో రావడం, ఆ సైన్యాన్ని చంపేయడం, వీడిని ఒక్కడిని వదలడం. 18వ మారు మళ్ళీ వాడు దండయాత్రకి కృష్ణుడి మీదకి వస్తూ ఉండగా నారదులు వారు ఉన్నారుగా మహానుభావులు, ఈయన చిన్నగా ఉండక సరాసరి బయలుదేరి వెళ్ళాట కాలయవనుడి దగ్గరికి. యవనా యవనా నీవు సమస్త భూపతుల మాఘాకర్వ గర్వం. ఓ కాలయవన, భూమండలంలో ఉండే రాజులందరినీ జయించావు, మహా అహంకారంతో తిరుగుతున్నావు. యాదవులలో కృష్ణుడనేవాడు ఒకడు పుట్టి అహంకరించి తిరుగుతున్నాడు. నీ మిత్రుడు కంసుడిని చంపాడు, ఇంకో మిత్రుడైన జరాసంధుడిని 17 సార్లు ఓడించాడు. వాడి విషయం పట్టించుకోవట్లేదు, భయమా నీకు అన్నట్ట. అంతే వాడికి వచ్చేసింది. గెడ్డం దువ్వాడు వాడు, మనం మేసం దువ్వితే వాడు గెడ్డం దువ్వాడు, పట్టతల కాబట్టి దాని మీద 2 వారులు తరుచుకున్నాడు. ఆ పడంగా అన్నట్ట, ఏమిటేమిటి నారదా, భూలోకంలో యాదవ వంశంలో ఎవడో పుట్టాడా, వాడు ఎటువంటి వాడో వివరించు, వాడంతా తెలియచేస్తానా అన్నట్ట. వాడు ఎటువంటి వాడో చెప్పడం ఎవడి వల్ల అవుతుందయ్యా, వాడేం సామాన్యుడా, అయినా క్లుప్తంగా చెబుతా 2 ముక్కల్లో. నీల జీమూత సన్నిభ శరీరము వాడు, తామరసాభ నేత్రములవాడు, శ్రీవత్సలాంచనాల్చిత మహోరము వాడు, కౌస్తుభమణి పదకంబువాడు, సింహమధ్య భూషితుడు రాజా ఇంతవాడమరానివాడు, మెరసియే దిక్కులందైన మెలగువాడు, తెలిసి ఏ వేళలందైన తిరుగువాడు, పట్ట నేర్చిన గాని లోబడనివాడు. మహారాజా నల్లని మేఘం వంటి ఆకారం కలిగి ఉంటాడు వాడు, తామర పువ్వుల రేకుల అన్నట్టుంటాయి వాడి కళ్ళు, విశాలమైన వక్షస్థలం,
ఆ వక్షస్థలం మీద కౌస్తుభము అనేటటువంటి మణిక్కడ ఉంటుంది, శ్రీవత్సం అనే పుట్టుమత్స కుడివేపున ఉంటుంది. ఉందా లేదా అనిపించే సననే నడుము కలిగిన వాడు, ఆ సననే నడుము కలిగిన వాడు శుభలక్షణాలు కలిగిన వాడు. అంత మాత్రం చేత కేవలం నడుము మాత్రమే సన్నంగా ఉన్నంత మాత్రం చేత మాత్రమే వాడు మహావీరుడు కాలేడు, ఇంకా కొన్ని లక్షణాలు ఉండాలి. ఈ విధమైనటువంటి ఆ మహానుభావుడు ఏ దిక్కుల్లో ఎప్పుడైనా తిరగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు. వాడు ఇంతెందుకు ఇంత ఇంత అని చెప్పడానికి వీలు కాదు. వాడు పట్టని ఎర్చిన గాని లోబడని వాడు, పట్టుకోవడానికి చాలా స్కిల్ కావాలి, నైపుణ్యం, అంత తేలిగ్గా దొరకడం. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే వాడు భక్తికి తప్ప లోబడడు అని. ఇదంతా విన్నట్టు వాడు పొగరుతూ అహంకారంతో ఉన్నాడు. ఏమేమి నారదా, ఎవడు వాడు? యాదవుడెంత వాడు ప్రళయాంతకుడైన నిదిర్చనేనియుంగాదనబోర మత్కలహ కర్కష బాహు ధనుర్విముక్త నానా దృఢ హేమ పుంక కఠినజ్వలదస్త్ర పరంపర సముత్పాదిత వగ్నికీలముల భస్మము చేసెదు తాపసోత్తమ. ఆ యాదవుడు ఎంతవాడైనా పర్వాలేదు, సాక్షాత్తు ప్రళయకాలంలో వచ్చే యముడైనా నాకేం భయం లేదు. నన్ను ఎదిరించాడో అటువంటి వాణ్ణి ఎవరినైనా సరే భయంకరమైన యుద్ధంలో నా అగ్నిజ్వాలన వంటి బాణాలతో బూడిద చేసేస్తా. ఇప్పుడే విడుతున్నా నా బాణాలతో ఆ కృష్ణుడి తేట తీరుస్తా అని గర్వించి పలికి యాదవుల గుండేటటువంటి మధుర అనగ్రాన్ని చుట్టుముట్టాడు. కృష్ణుడు వెంటనే ఏం చేశాట, ఓరు వీరి దుర్మార్గుడు, యాదవుల మొత్తం నగరాన్ని చుట్టుముట్టేశాడు, ఇప్పుడు వీడితో యుద్ధం చేస్తే నా చేతిలో చావడం, వీడికి వరం ఉంది, గర్గుడి వల్ల సృష్టింపబడ్డాడు. అలాగని వీడు చావకపోయినా వాడి నన్నేం చేయలేడు, మేమిద్దరం యుద్ధం చేస్తూ ఉంటాం. ఈలోపు ఈ దిక్కుమాలిన వాడి సైన్యం యాదవుల్ని బాధ పెట్టచ్చు, ఇంకా రేపో మాపో మళ్ళీ చరాసంధుడు రావచ్చు. ఓ పక్కన వీడితో యుద్ధం, ఓ పక్కన వాడితో యుద్ధం, మధ్యలో నా ప్రజలు నలిగిపోతారు. కాబట్టి ప్రజలకు కష్టం కలిగించే పొరులను నేను చెయ్యకూడదు కదా, వీడేం చేద్దామని ఆలోచించాడు. ఆలోచించి మిస్టర్ విశ్వకర్మ కమ్ హియర్ అన్నట్ట, స్వర్గలోకం నుంచి విశ్వకర్మ అని ఉన్నాడు ఒక ఆయన, గొప్ప చీఫ్ ఇంజనీర్ ఆయన, దేవతలకి ఆయన్ని పిలిపించారు. ఆయన గారు రాగానే ఆయన్ని వెంట పెట్టుకుని సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఓ సముద్ర, నీ మధ్యలో 12 యోజనాలు ఇమ్మన్నట్ట, అంటే 12 96 మైళ్ళు, 96 మైళ్ళ స్థలాన్ని అని ఆ స్థలాన్ని పుచ్చుకుని ఇక్కడ ఒక ముహూర్త కాలం అంటే 42 నిమిషాల్లో ఓ పెద్ద బ్రహ్మాండమైన నగరం కట్టాడు. వాడికి విశ్వకర్మకి పెద్ద కష్టమా, అద్భుతమైన భవనం కట్టాడు. మంచి ఆ నగరానికే ద్వారకా నగరము అని పేరు పెట్టాడు ఈయన. తన గొప్ప సంకల్ప శక్తితోటి మొత్తం మధురా నగరంలో ఉండే యాదవులందరినీ ద్వారకలో చేర్చేశాట. ఎక్కడి వాళ్ళు అక్కడ, ఎవడింట్లో వాడు ఎలా ఉన్నవాడు అలా మాయమైపోయి ద్వారకా నగరంలో వేరే ఇంట్లో దూరిపోయారు అన్ని వస్తువులతో. చివరికి దండ కూడా వదిలిపెట్టలేదు ఇళ్లలో. మధురా నగరం మాత్రం ఖాళీ. అప్పుడు అందరినీ అలా చేర్చేసి నిమిషం మాత్రంలో కృష్ణుడు ఒక్కడు మెడలో పెద్ద వనమాల వేసుకుని, మాల లేకపోతే మాలాధరుడు ఎలా అవుతాడైనా, ఇలా వేళ్లాడుతూ ఉండగా బయలుదేరాట స్వామివారు. పెద్ద సింహద్వారం తీసుకుని బయటకు వచ్చాడు. వెంటనే కాలయవనుడు అన్నాడు, వరి వీడు ఎవడో వస్తున్నవాడు, నారదుడు చెప్పిన లక్షణాలు వీడిలో కనపడుతున్నాయి కాబట్టి బహుశా హీ మేబీ కృష్ణ. ఎందుకంటే మెడలో వనమాల ఉన్నది, విశాలమైనటువంటి వక్షస్థలం కనబడుతోంది, ఆజానుబాహు ఇక్కడ దాకా చేతులున్నాయి, వీడి అందంగా నల్లగా ఉన్నాడు, నల్ల నలుపులో నాణ్యం అంటారు, చాలా అందంగా ఉన్నాడు. ఆహాహా, నల్లగవాడిని చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది వీడి. కానీ ఎన్నే నయ్య దినం బులి నగరిపై ఏ తెల్చి ముండవాడును రాడు, వీడొకడు నిర్ముక్తాయుధుడేగు తెల్చను నన్నోర్వగనో ప్రియోక్తులకునో శ్రీగోరియో చూడుడల్చు ఆత్మీయ జనంబుతోడయవనే సుండిట్లు భాషం పగన్. చూడండి, మన ఎన్ని రోజులయ్యింది ఈ నగరం చుట్టుముట్టాం, లోపల నుంచి ఒక్క ఏగ ఇంత వరకు బయటికి రాలేదు. ఇవాళ వీడొక్కడు ఒంటరిగా గుర్రాలు లేకుండా, రథాలు లేకుండా, ఆయుధాలు లేకుండా, ఎవ్వరూ పరివారం లేకుండా ఒంటరిగా వస్తున్నాడు. ఒక్క మాల మాత్రం మెళ్ళో వేసుకున్నాడు, వితౌట్ ఎనీ వెపన్, ఖాళీ చేతులతో వస్తున్నాడు. ఆయుధం లేకుండా వచ్చేటటువంటి వీడు ఎందుకు వస్తున్నాడు? బహుశా నీతో యుద్ధం చేయలేను, నీకు దండం, మన ఇద్దరం సంధి చేసుకుందామని వస్తున్నాడు. లేకుంటే డబ్బు నా దగ్గర డబ్బు లేక బాధపడుతున్నాను, అప్పు కోసం వస్తున్నాడు. శ్రీగోరియో డబ్బు కోసం వస్తున్నాడు, ఇంకెందుకు వస్తున్నాడో చూడదండి. సరే ఏమైనా నేను నీతితో ఉండాలి, వాడు ఒంటరిగా వస్తున్నాడు, నేను ఒంటరిగానే వెడతా అని ఈయన గారు తాను ఒంటరిగా ఆయన ఎదురుగుండా వెళ్ళాట. ఇంకేముంది, మన కృష్ణుడు చెంగుని దూకాడు, రై అని పరిగెత్తడం మొదలెట్టాడు. ఇహ రన్నింగ్ రేస్, కృష్ణుడు ముందు, వెనకాతలు ఈయన. ఓసారి హైదరాబాద్లో నా మిత్రుడు ఒకడు మంచి రన్నింగ్ రేసులు ఎప్పుడు ఫస్టే వాడికి, కాలేజీలో అయినా స్కూల్లో అయినా ఫస్టే. వాడు కొత్తలో ఉద్యోగం వచ్చింది, కానీ పాపం ఈయన ఇంత రన్నింగ్ రేసులో ప్రాక్టీస్ కలిగిన వాడు, సిటీ బస్సు పట్టుకోవడం కష్టమైపోయింది. అందుకని ఇంక ఇలా కాదు, ఆఫీసుకు రోజు లేటుగా పెడితే తిడుతున్నారు ఆఫీసులో వాళ్ళని. రన్నింగ్కి సంబంధించిన షూస్ బూట్లు వేసుకున్నాడు, ఇక్కడ దాకా ఉండే తెల్ల డ్రాయరు నిక్కరు చొక్కా వేసుకున్నాడు. సిటీ బస్ అక్కడ రావడంతో 1 2 ఇలా అంటే కానీ అది పరిగెత్తలేడు, అది బలహీనత అనమాట, గొడవ. అందుకని 1 2 3 అని అరుచుకుని దయ్య అని అడకాతలు పట్టాడ. అయినా సిటీ బస్సు కడ్డి దొరికింది, పడిపోబోయాడు. ఎవడో లోపల చెయ్యొచ్చు ఒక్క లాగి లోపల లాగి, అదే గురువుగారు ఈ స్పీడ్ చాలదండి అన్నట్ట. నా స్పీడ్ సంగతి ఎలా అంటావా, రన్నింగ్ రేస్లో గోల్డ్ మెడల్ ఇస్తుంది నేను అని తలకి ఎత్తపోయాడు. ఎత్తితే ఆ లాగిన వాడు ఎవడో కాదు, ఇంతసేపు ఇతని పక్కనే లుంగి కట్టుకుని సిటీ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన. అంటే హైదరాబాద్లో లుంగి కట్టుకుని పక్కన ఉన్నటువంటి ఆయనతో సమానంగా రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చిన వాడు ఎక్కడే పోయాడు, అది రహస్యం. పాపం ఈయన గారు ఇంతటి వీరాది వీరుడు కాలయవనుడు కృష్ణుడిని పట్టుకోలేకపోయాట. అంచేత కృష్ణుడు ఇప్పుడు ఎవరితోటి పాల్గొనాల, పాల్గొంటే గోల్డ్ మెడల్ అని ఆయనే కొట్టేస్తాడు. ఈ కృష్ణుడిని పట్టుకోలేక విసిగెత్తిపోయి వెనక్కి పోదాము అని ఎప్పుడైనా అనిపించిందో వెంటనే ఈయన ఏం చేసేవట, దొరికినట్టు దగ్గరకు వచ్చేవట. అరే దొరికాడు రాని ఇలా పట్టుకునేసరికి ఉండేవాడు కాదు, అదే లోబడి ఇదే లోబడి, ఇదిగో దొరికాడు ఇదిగో దొరికాడు అనుకోవడం. ఇలా దొరికాడు 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 అనుకునేసరికి విసిగెత్తిపోయింది. చివరికి కృష్ణుడు వెళ్ళి వెళ్ళి ఒక కేకారణ్యంలో ఒక కొండగుహలోకి వెళ్ళి మాయమైపోయాడు. ఈయన గారు లోపలికి వెళ్ళాట. లోపలికి వెడితే లోపల బాగా మాసిపోయిన గట్టం, మాసిపోయిన మీస, పెద్ద జుట్టు, ఒళ్ళంతా దుమ్ము ధూళి, నానా చెత్తా చెదారంగా ఒక ఆయన గుర్రు అని నిద్రపోతున్నాడు. అమ్మమ్మమ్మ, నారదుడు చెప్పాడు వేషాలు వేయడంలో నువ్వు తిట్టవట, ఆశ్చర్యం. సరే నన్ను తప్పించుకోవడానికి గుహలో పడుకున్నావు అనుకుందాం, ఈ గడ్డాలు మీసలు ఎప్పుడు పెంచావబ్బా, ఇంత వాయురా నేను ఎరగను అని ఆ పడంగవాడు, సరే ఏమైతే నేను నీ ప్రాణం తీస్తాను ఇప్పుడే అని అట్టహాసం చేసి ఎడమ కాలెత్తి ఒక తను తందట కళ్ళు మరి. వెంటనే ఆ నిద్రపోతున్న ఆయన ఇలా కళ్ళు తెరిచాడు, రెండు కళ్ళల్లోంచి అగ్ని జ్వాలలు వచ్చాయి. కాలయవనుడు బూడిన కుప్పైపోయాడు. ఆయన పేరు ముచికుందుడు. ఆయన త్రేతాయుగంలో మాంధాత కొడుకు. ఆయన దేవతలకి సహాయం చేసేట యుద్ధంలో రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగినప్పుడు దేవతల వైపున వెళ్ళి రాక్షసుల్ని చంపి ఓడించాట. చాలా కాలం యుద్ధం అయిపోయాక దేవతలు వచ్చి మాకు విజయం తెచ్చిపెట్టావు, నీకేం వరం కావాలో కోరుకో అన్నారట. ఈయన నాకు మోక్షం ఇప్పించండి అన్నాడు, మా వల్ల కాదన్నారట వాడు. మోక్షం నీకు ఇచ్చే ఓపుకుంటే నిన్ను సహాయం చేయమని అడిగే అవసరం మాకెందుకు, మీరిచ్చే రూపాయి పుచ్చుకునేవాడు నీకు మోక్షం ఏమిస్తాడు నా మొహం, అదన్నమాట రహస్యం. కాబట్టి ఇది మా వల్ల కాదు, అయితే నా పెళ్ళాంబెడల దగ్గరికి పంపించండి అన్నట్ట. వాళ్ళు 1000 సంవత్సరాలు గడిచిపోయి చచ్చిపోయారు, స్వర్గానికి పోయారు. నువ్వు ఈ దేవలోకంలో ఉన్నావు కాబట్టి నీకు ముసలితనం రాలేదు, అది మా వల్ల కాదన్నారట. నా పెళ్ళాంబెడ్డలు లేక మోక్షము రాక ఇక నాకెందుకు నిద్ర తగలయండి అన్నట్ట ఆయన విసుక్కొని. అది మాత్రం మేమే ఇవ్వగలమన్నారట దేవతలు, ఆ వరం అయితే మీకు తప్పనిసరిగా ఇస్తాం. హాయిగా భూలోకంలో వెళ్ళి ఒక కొండ గుహ చూసుకుని పడుకో, నిన్నెవడైనా బలవంతంగా నిద్ర లేపితే లేపినవాడు నీ కళ్ళల్లోంచి వచ్చి అగ్నితో బూడిదైపోతారు, ఇది నీకు వరం ఇస్తున్నావు అన్నారట. ఈ విషయం కృష్ణుడికి తెలుసు కాబట్టే హాయిగా అక్కడికి వచ్చి వాడు నిద్రపోతున్న ఆయన దగ్గర మాయమైపోయాడు. ఈ మూర్ఖుడికి తెలియక తన్నాడు, బూడిదైపోయాడు. ఆ తర్వాత కృష్ణుడు ఆ ముచ్చుకుందుడిని లేపి అతనికి వరం ఇచ్చి పంపించాడు, అది వేరే విషయం. ఈ బూడిదైపోయినటువంటి కాలయవనుడి యొక్క భస్మము ఇవాళ మనం చెప్పుకుంటున్న సౌదీ అరేబియా అనేటటువంటి కంట్రీ ఉన్న చూశారు, ఆ కంట్రీ స్థానంలో విరజంబబడింది. కాలయవనుడి యొక్క అనుచరులందరూ ఈ భస్మాన్ని కూడా కూడా తెచ్చుకున్నారట. అందుకే మీకు మసీదుల్లో బూడిదిస్తూ ఉంటారు చూడండి విభూతి, వాళ్ళకి ఇదే సంప్రదాయం కారణం. కాలయవనుడి యొక్క భస్మం, తమ మూల పురుషుడు వాడు.
ఈ విధంగా గర్గాచార్యుల చేత సృష్టింపబడినటువంటిది యవన వంశం. ఆ యవన వంశానికి మూలకారకుడైనటువంటి వాడు కాలయవనుడు. ఆ కాలయవనుడి కాలంలో మొట్టమొదటి వాళ్ళ పేరు మ్లేచ్చులు అంతే. ఆ తర్వాత దాదాపు ఒక 1920 సంవత్సరాల క్రితం నుంచి వాళ్లలో మళ్ళీ మార్పులు వచ్చి అనేకమైనటువంటి శాఖోపశాఖలు పెరిగి తర్వాత మహమ్మదీయ మతమని ఇంకా నానా రకాలని వాటిల్లో చేరాయట అందులో కూడా. కానీ మూలం మాత్రం మ్లేచ్ఛత్వం. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు కలికి అవతారం రాబోయే 4వ పాదం పూర్తయిపోయిన తర్వాత మనకి చివరి రోజుల్లో వస్తుంది కలికి అవతారంలో. అందులో చెబుతాడు, మ్లేచ్ఛాందారయతే శతాకృతి కృతే దేవాయ తుభ్యం నమః. మ్లేచ్ఛులను చేల్చడం కోసం ఒక్కొక్కడికి 100 రూపాయలతో కనిపించేటటువంటి నీకు నమస్కారం అని. కల్కిమూర్తి అవతరించినప్పుట గుర్రం మీద బయలుదేరతట, చేతిలో కత్తి ఉంటుందిట. ఒక్కొక్క యవనుడికి మ్లేచ్ఛుడికి కూడా 100 మంది వస్తున్నట్టు కనపడతాట ఈయన. మనకి సినిమా వాళ్ళు ఈ వీడియో వాళ్ళు ట్రిక్కులు చేసి చూపిస్తూ ఉంటారు. ఒక్కతే పెళ్లి కూతురు ఉంటుంది పాపం, ఈ ముఖం 10 ముఖాలు చూపిస్తాడు దుంపదగ. ఆ తెలివితేటలన్నమాట. అలాగా భగవంతుడు ఒక్కొక్క మ్లేచ్ఛుడికి 100 సాకారాలతో కనపడతాట. అలా కనపడి ఈ ఖడ్గంతో ముక్కలు ముక్కలుగా చీరుస్తాట. అలా చీర్చేటటువంటి కల్కి భగవానుడా నీకు నమస్కారము అని అర్థం అన్నమాట. ఆ సౌదీ అరేబియాలో ఈ కాలయవనుడి యొక్క వారసులు ఉన్నారే, ఈ వారసులకు సంబంధించిన వాళ్ళల్లో ఒక్కడు మాత్రమే మన భారతదేశానికి వచ్చాడు. ఆ సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి జాతులలో వాళ్ళల్లో ఒకడి పేరు ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేవాడు. పిచ్చి తుగ్లక్ అంటూ ఉంటాం. ఇతడు విజయనగరం సామ్రాజ్యం సరిగ్గా స్థాపించడానికి వీడు కొంత కారకుడయ్యాడు. ఇవాళ మనం కర్ణాటకలో స్థాపింపబడి ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యానికి మూలకారకుడు వాడు కూడా. ఎందుకనంటే ఈ పిచ్చి తుగ్లక్ యొక్క ముత్తాత సరిగ్గా ఈ కాలయవనుడి వంశం వట్ట. అతగాడు తర్వాత ఇంకొకడు ఉన్నాడు చెంగిజ్ ఖాన్ అని. ఆ చెంగిజ్ ఖాన్ అనేటటువంటి వాడి వంశము రెండు వంశాల కలయిక వల్ల ఈ పిచ్చి తుగ్లక్ అనేవాడు పుట్టాడు. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నగరాన్ని పరిపాలిస్తూ ఉన్న కాలంలో వాడు దక్షిణ భారతదేశాన్ని జయించి పాపం కాకతీయ సామ్రాజ్యం ఉంది వరంగల్ దగ్గర, ఇప్పుడు ఆ వరంగల్లే దానికి రాజధాని. ఆ రోజుల్లో ఓరుగల్లు అనేవారు. రుద్రమదేవి, ఆమె యొక్క మరుగుడైనటువంటి ప్రతాపరుద్రుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ మొత్తం ఆ వంశాన్ని తుడిచిపెట్టేసి దక్షిణాపథంకే చొచ్చుకొచ్చాడు. అలా చొచ్చుకొస్తూ శ్రీరంగపట్టణము అని ఉన్నది, ఎక్కడ బెంగళూరు దగ్గర ఉన్నది. అక్కడ స్వామివారు రంగనాయక స్వామివారు పడుకుని దర్శనమిస్తారు. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. ఆ రంగనాయక పట్టణం దగ్గర సరిగ్గా 6 కిలోమీటర్ల దూరంలో సంగం అని పేరుంది. ఆ సంగం నది ఒడ్డున ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ తన మొత్తం 500,000 సైన్యంతో తురక సైన్యంతో అక్కడ తాత్కాలికంగా శిబిరం వేశాట. ఇదంతా మనం ఏదో చరిత్రలో అక్కడ అంటాం. ఈ పురాణాలు చదవకుండా ఈ హిస్టరీ ఎవడు రాయలా? ఇంత సుస్పష్టంగా ఎవడు రాయగలడండి భవిష్యత్తుని? అసలు మొత్తం ఇదంతా ఏనాడో కొన్ని 1000 సంవత్సరాల క్రితం వేదవ్యాసులో తాళపత్రాల్లో ఆనాడు నిక్షిప్తం చేశాడు. జరిగింది జరిగినట్టుగా జరగబోయేదని చెప్పాడు. ఒక్కసారి ఈ సంఘటన చదువుతూ ఉన్నప్పుడు కంఠం గద్గదమై నారాయణ స్వరూపుడైన వేదవ్యాస మహర్షికి శిరస్సు వంచి నమస్కరిస్తే ఆ తీరదట కృతజ్ఞత ఆ మహానుభావుడికి. ఏ మాటైనా ఆయన ముందు తప్పే. 18 పురాణాలు రాసినటువంటి ఆ మహాపురుషుడు, ఆయనంటూ లేకపోతే అసలు ఎవడూ లేరు ఇందులో. ఒక ఆయన చాలా తెలివి తక్కువగా మాట్లాడాడు, నాకు వేదవ్యాసుడి భాగవతం కంటే తెలుగు భాగవతం చాలా బాగుందండి అని. చాలా తప్పులు మాటలు ఇవన్నీ. ఎందుకనంటే సుస్పష్టంగా వేదిక మీద ఎందుకంటున్నానంటే, అసలంటూ వేదవ్యాసుడు సంస్కృతంలో తపస్సు చేసి ధారపోసే శక్తి లేకపోతే పోతనా లేడు, ఇంకో పద్మాకరు లేడు ఇక్కడ మీకు చెప్పడానికి. అంచేత మహానుభావుడు ఆయనకి నమస్కరించాలి. 18 పురాణాలు మీకు అమ్మవారు చాలా అనుగ్రహించి ఆయన మనస్సును దూరింది. దూరి, నాయన నా పేరు మీదుగా ఇంత సంస్థను మీరు నిర్వహిస్తున్నారు, ప్రజలకు ఒక మహోపకారం చేయండి, శాశ్వతమైన ఉపకారము అని ఏ మహాముహూర్తంలోనూ ప్రవేశించి ఈ పురాణం చెప్పిస్తోంది. లేకపోతే 40 రోజుల పాటు దేవీ భాగవతం అలాగ నిర్విఘ్నంగా సాగడం, ఇక్కడ ఈ భవిష్యత్ పురాణం సాగడం, ఇక్కడతో ఆగదు ఈ పరంపర. దాదాపు ఇంతవరకు జరగని మొత్తం 18 పురాణాలు చెప్పించే ప్రాజెక్టు బహుశా అమ్మవారు ఆయనకి ఇస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్యక్రమం చేయడానికి, ఒక మహాకార్యం చేయడానికి పుడతారు. ఆ మహాకార్యక్రమం చేస్తే గారు ఆయనకి ఏహి అంత తేలిక ఎప్పట్లో ఇంకేమీ ఆయనకి మార్పు లేదనమాట. చేయిస్తుంది అమ్మవారు, ఆయనకి అది పెద్ద విశేషం కాదు. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి కానీ ఇలాంటి కార్యక్రమాలు కోట్లు చేయగలిగే శక్తి ధన రూపంగాను శక్తి రూపంగాను ఆయనకి ఇవ్వాలి. నేను ఇవాళ నా మనస్సులో ఉన్న తృప్తిని బయట పెడుతూ ఆశీర్వదిస్తున్నా. మరి ఇంకోటి ఏంటంటే, ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించిన తర్వాత నుంచి ఈ శ్రీనివాస్ పాపం సరిగ్గా 6:30కి ఇక్కడ కార్యక్రమం బిగినివ్వాలని 10 నిమిషాలు తక్కువ 6 అయ్యేసరికి నా దగ్గరికి వచ్చేవాడు. టకటకటకటక ఒక్కరోజైనా నేను అతని కోసం ఎదురు చూడకుండా చూడవలసిన అవసరం లేకుండా కాలక్షేపం చేశాడు. ఆటో ఉంటే ఆటో పంపించడం, లేకపోతే తన బండి వేసుకురావటం, నా దగ్గర వాహనం లేదు మీరు ఇబ్బంది పడకుండా ఉండాలని, మళ్ళీ వెళ్ళేటప్పుడు వెంటనే తీసుకుపోయేవాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఆయనకి అండగా ఉన్నారన్నమాట. మంచిదండి, మీ సంకల్పం గొప్పదయ్యింది. మీ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మీ లక్షణాలు కలిగి ఉంటున్నారు కాబట్టి ఆయనకు నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉందన్నమాట. ఆ రోజుల్లో మీ పిఏగా ఉన్నటువంటి ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ ఆయన స్థానంలో పనిచేసేస్తున్నారు. ఇచ్చేటట్టే రోజు ఆయన చేయలేరుగా. సరే, మధ్యలో ఇది అప్రస్తుతం అనుకోండి, అలం అధిక ప్రసంగేన అంటే మనసులో వచ్చిన తృప్తిని బయట పెట్టుకోవడానికి ఈ విషయం చెబుతున్నా. మరి అత్యద్భుతమైనటువంటి ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితే ఆ కనీసం గంట పట్టేస్తుంది కనుక మళ్ళీ మనకి కార్యక్రమం తదనంతర కార్యక్రమం తర్వాత ఉపన్యాసంలో చెప్పుకుందాం. ఇంకా మనకి చాలా సమయం ఉన్నది. ఈ సక్రమమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. చాలా ఉత్తమమైనటువంటి విషయాలన్నింటినీ విని మీ జీవితాన్ని చరితార్థం చేసుకోండి. ఇందాక మనం ప్రారంభంలో చెప్పుకున్నటువంటి ఆ వ్యాపారాలకి వచ్చే నష్టాలకి ఇరుము గురించి, బంగారము మొదలైనవి కొన్ని చెప్పుకున్నాం, వాటికి ప్రతిరోధం కూడా తర్వాత కార్యక్రమంలో చెప్పుకుంటాం. మధ్యలో ఇలా కథ వస్తూ ఉంటుంది కనుక ఈ కథను కూడా తెలుసుకోండి. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క కథ, ఆ సంఘం దగ్గర విడిది చేశాడు అన్నంత వరకు ఆపాం, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, నేను గుర్తుపెట్టుకుంటాను. మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.